22వ అధ్యాయం 3వ భాగం అమరజీవి. శేఖర్ రాజుతో మాట్లాడుతున్నప్పుడే అక్కడికి సత్యం చిన్నాయన వచ్చాడు. ఎప్పుడు వచ్చినావు శేఖర్? అడిగాడు సత్యం. పొద్దున్నే వచ్చిన, రామారం వచ్చి అక్కడి నుంచి మీ ఊరు దగ్గర కదా, మిమ్మల్ని అందరినీ ఒకసారి చూసి పదమని వచ్చిన. మా ఊరికి ఎన్నికల గురించి చెప్తున్నట్లున్నావు, చూడపోతేవాని మీ కాంగ్రెస్ పార్టీ కలిపేటట్టున్నావు అన్నాడు సత్యం చిన్నాయన. నాకు ఆ ఛాన్స్ నువ్వు ఎక్కడిస్తావు? ఇంత పెద్ద కామ్రేడ్ పక్కనున్నాక వాడు మా కాంగ్రెస్లకు ఎట్లొస్తాడు? మీ కామ్రేడ్లతోనే ఉంటాడు. పిల్లల మీద చిన్న ఆయనల ప్రభావం కంటే మేనమామల ప్రభావమే ఎక్కువ ఉంటుంది. పోనీ కానీ మీ వైపు ఎన్నికల ప్రచారం ఎట్లున్నది? ఏమంత ఉధృతంగా లేదు. ప్రజలందరూ ఎన్నికలంటే ఏంది, ఓట్లుంటే ఏంది అని అడుగుతున్నారు. ఈ దేశంలో ప్రజలు ఓటు విలువ తెలుసుకుని దాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడానికి చాలా కాలం పట్టింది. అసలు ఈ ఎన్నికల్లో ప్రజలకు ఏదో ఒరుగుతుందన్న ఆశ అయితే నాకు లేదు. ఎవడెక్కువ ప్రచారం చేసుకుంటే, ఎవడెక్కువ పైసలు ఖర్చు చేస్తే వాడు గెలుస్తాడు. అంటే ఏంది, మళ్ళీ పైసలు ఉన్నదే రాజ్యం వస్తుంది అన్నాడు సత్యం. అట్లాంటివేంది, ఎన్నికల మీద నమ్మకం లేనప్పుడు మీ పార్టీ ఎన్నికలలో పోటీ చేయాలని ఎందుకు నిర్ణయించుకుందంటావు? అది మా పార్టీ చేసిన పొరపాటు అంట. మేము 46లో ఏ సాయుధ పోరాటాన్ని అయితే ప్రారంభించినమో ఆ పోరాటాన్ని అట్లనే ఎన్ని కష్టాలు పడినా కొనసాగించవలసి ఉండే. చాలా పొరపాటు. మీరు ఆ పోరాటాన్ని 48లోనే పోలీస్ యాక్షన్ జరిగిన వెంటనే నిర్మించుకుంటే ఎన్నో వేల మంది యువకుల ప్రాణాలను రక్షించగలిగేవాళ్ళు. మీరు 3 ఏళ్ళు ఆలస్యంగానైనా ఆ పోరాటాన్ని నిర్మించి మంచి పని చేసినారు. ఇప్పుడు కొనసాగించలేదని బాధపడటం ఏమిటి? మేము పోరాటం చేసి సాధించిన విజయాలన్నీ మట్టిలు కలిసిపోతాయంటే బాధపడుకుంటే ఇంట్లో ఉండం. మేము 3000 గ్రామాలను విముక్తం చేసినాం. 100,000 ఎకరాల భూములను పేదలకు పంచినాం. దొరల్ని భూస్వాములని పల్లెటూర్లో కనపడకుండా వెళ్ళగొట్టినాం. అక్రమ లేదే వసూలను వెట్టి చాకరిని రద్దు చేసినాం. ప్రజల్ని కులాల పేరుతో మతాల పేరుతో వేరువేరుగా చూడకూడదని, మనుషులంతా సమానులేనని, మనుషులంతా ఒకటేనన్న భావాన్ని ప్రజలలో వ్యాపించి చేసినాం. మేము పోరాటాన్ని విరమించినాక ఇప్పుడు చూస్తే ఏమున్నది, మళ్ళీ మన సమాజం వెనక్కే పోయింది. ఒక్క అడుగు ముందుకేసి 2 అడుగులు వెనక్కేసినట్టు అయింది. మేము పంచిన భూములను దొరలు మీ కాంగ్రెస్ వాళ్ళను యూనియన్ పోలీసులను వెంట పెట్టుకుని వచ్చి మళ్ళీ ఆక్రమించుకున్నారు. పత్తా లేకుండా పారిపోయిన దొరలందరూ మళ్ళొచ్చిరి. మీ కాంగ్రెస్ పార్టీలు కలిసి ఎలక్షన్ పోటీ చేస్తూనే ఉండేది. వాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయి కాబట్టి వాళ్ళే గెలుస్తారు. మళ్ళీ వాళ్ళ ప్రభుత్వమే వస్తుంది. ఈ దొరలు అప్పుడేమో రూమి టోపులు పెట్టుకుని షేర్వాణీలు తుడుక్కుని వచ్చిండ్రు. ఇప్పుడేమో ఖద్దరు బట్టలు వేసుకుని వస్తూ అంటారు. గంతే తేడా. ఇదంతా చూస్తుంటే మేము ఏం సాధించామనిపిస్తుంది. కులాలు అట్లనే ఉండే, మతాలు అట్లనే ఉండే, సమాజంలో తరతరాలుగా పాతిపోయిన 3 నమ్మకాలు అట్లనే ఉండే, పోయిన దొరలందరూ మళ్ళొచ్చిరి. అయ్యా నీ బాంచన్, అయ్యా నీ కాల్మొక్త అని ప్రజలు మళ్ళీ వాళ్ళ దగ్గరికే పోతూనే ఉండేది. అవును, పోతూనే ఉంటారు. మార్పు మీరు అనుకున్నంత తొందరగా రాదు, మెల్లగా వస్తుంది. మీరు తుపాకులు పట్టుకోవడం ద్వారా ఏ మార్పును అయితే తెస్తామన్నారో ఆ మార్పును మేము శాంతియుతంగా ఈ ఎన్నికల ద్వారా తెస్తామని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. ప్రజలు హృదయపూర్వకంగా ఈ మార్పు మంచిదని, ఈ మార్పు మన శ్రేయస్సు కోసమేనని అర్థం చేసుకుని మారినప్పుడే ఆ మార్పు నిలుస్తుంది. అట్లా కాకుండా తుపాకు చూపెట్టి మారమంటే వాడు ఎక్కడ చంపుతాడన్న భయానికి కూడా మారచ్చు. కానీ తుపాకు తీసేయగానే మళ్ళీ ఎప్పటి ఆటే. భయంతో వచ్చిన మార్పు భయం పోగానే పోతుంది. మీరు తెచ్చిన మార్పు ఇవాళ కనపడకుండా పోయిందంటే దానికి కారణం ఏమిటి? అప్పుడు మీ దగ్గర తుపాకులు ఉన్నాయి, ఇప్పుడు లేవు. అంతే. నేనంటున్నది కూడా అదే కదా, మేము తుపాకులను వదిలిపెట్టి పెద్ద పొరపాటు చేసినామని. తుపాకులను వదిలిపెట్టకుండా ఎంతకాలం పట్టుకుంటారు? సర్కారు ఉంది కదా, ఆ సర్కారుకు మిలిటరీ ఉంది కదా. మిలిటరీకి మీ దగ్గర ఉన్న వాటికంటే 1000 రెట్లు శక్తివంతమైన తుపాకులు ఉన్నాయి కదా. వాళ్ళ తుపాకుల ముందు మీ తుపాకులు ఎంతకాలం నిలుస్తాయి? మీరు మరో విషయం కూడా మర్చిపోవద్దు. మీలాగా ఈ తుపాకులు పట్టుకోవడానికి దేశం మీద సిద్ధంగా ఉంటే మీరు ఏమైనా చేయగలిగేవాళ్ళు ఏమో. ఒక్క తెలంగాణలో అది 2-3 జిల్లాలలో మీరు సాయుధ పోరాటం జరుపుతామంటే ఏమవుతుంది? ఇంత పెద్ద దేశంలో తెలంగాణ ఎంత ఉంటుంది? సముద్రంలో కాకినట్టు అంత కూడా ఉండదు. ఇంత చిన్న ప్రాంతం మీద మీరు సాయుధ పోరాటం చేసి మీ కమ్యూనిస్ట్ రాజ్యాన్ని స్థాపించండి అనుకో, అది ఎన్ని రోజులు ఉంటుంది? చుట్టూ ఉన్న బూర్జువా ప్రభుత్వాలు, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఊరుకుంటుందా? తెలంగాణను బేస్గా చేసుకుని మేము ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించే వాళ్ళమని ఎందుకు అనుకోకూడదు? అబద్ధం. మిగతా ప్రాంతాలన్నీ గాంధీ నెహ్రూ పటేళ్ల జపం చేస్తున్నప్పుడు మీరు ఆ ప్రాంతాలకు విస్తరించడం అసంభవం. తెలంగాణలో ఉన్న కొన్ని ప్రత్యేక పరిస్థితుల కారణంగా మీరు కొద్ది రోజులు తెలంగాణలో వీరవిహారం చేయగలిగినారు. ఈ ప్రాంతాలని నైజాం రాజ్ చాలా నిరంకుశంగా పరిపాలించుండు. దొరలకు, జమీందారులకు, జాగీరదారులకు తెలంగాణ అప్పచెప్పి తను హైదరాబాద్ సిటీలో పండుకున్నాడు. దాంతో ఈ దొరలు, జమీందారులు తెలంగాణ ప్రజలను దోచుకున్నారు. కాకతీయులు కట్టించిపోయిన చెరువులు తప్ప ఈ ప్రాంతంలో నీటిపారుదల వసతులు అంటూ లేనే లేవు. ఈ ప్రాంతం ఎట్లా అభివృద్ధి చెందుతుంది? ఎన్నో ఊర్లలో స్కూళ్ళు లేవు, పోస్ట్ ఆఫీసులు లేవు, రోడ్లు లేవు. పైనుంచి లెవి అని, రకమని బక్కరైతులని దొరలు పీడించి పీడించి చంపినారు. ఆ పరిస్థితులలో ప్రజలకు మీరు స్థాపించిన ఆంధ్రమహాసభ దేవునిలా కనపడ్డది. పేదోళ్ళు, మధ్యతరగతి రైతులు మీ సంఘాన్ని సపోర్ట్ చేసినారు. ఈ లోపల రజాకారులు వచ్చిరి. దొరలు, రజాకారులు ఒకటేరి. అప్పుడు మీకు ఇంకా ప్రజల మద్దతు పెరిగింది. కాంగ్రెస్ పార్టీని నిజామరాజ్ హైదరాబాద్ సంస్థానాలను నిషేధించిండు కాబట్టి మీ పార్టీ ఒక్కటే ప్రజల్ని రజాకార్ల బారి నుండి రక్షించే పార్టీగా ప్రజలు గుర్తించి సపోర్ట్ చేసిండ్రు. ఎప్పుడైతే పోలీస్ యాక్షన్ జరిగిందో అప్పుడే నిజామరాజ్ పోయే రజాకార్లు పోయి దొరలు పోయి దొరలు ఎక్కడ పోయినరు మళ్ళీ రానే వచ్చిరి. ఎంత వచ్చినా అప్పటి మాదిరిగానైతే రారు. దొరలు ఇప్పుడు కూరలు తీసిన పాములు. భూముల మీద గరిష్ట పరిమితి రానే వచ్చే. జమీందారీ విధానాన్ని రద్దు చేసిరి. ఇవాళ కాకపోతే రేపైనా దొరలు పోవాల్సిందే. ఇక ప్రజలు మీ సంఘాన్ని ఎట్లా సపోర్ట్ చేస్తారు చెప్పు. మీ సంఘం తుపాకులతోటి ఏం చేస్తున్నదో అదే మా నెహ్రూ గారు శాంతియుతంగా చేస్తానంటున్నారు. మీరు తెస్తున్న సోషలిజాన్ని మా నెహ్రూ గారు అహింస ద్వారా శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో తెస్తాడు చూడు. ఏం తెస్తాడో నాకైతే నమ్మకం లేదు. ఖద్దరు బట్టలు వేసుకొచ్చిన ఈ ధరల్ని చూస్తుంటే సోషలిజం కాదు, ప్రజలకింత తిండి అన్న దొరుకుతుందా అని నాకు అనిపిస్తుంది. తిండి దొరుకుతుంది, బట్ట దొరుకుతుంది, అన్నీ దొరుకుతాయి. మొదటి పంచవర్ష ప్రణాళిక ప్రారంభమైంది కదా, 3-4 పంచవర్ష ప్రణాళికలు పూర్తి కానీ ఈ దేశం పూతల స్వర్గంగా మారుతుందో మారదో చూడు. మా రష్యాను చూసే మీ నెహ్రూ ఈ పంచవర్ష ప్రణాళికను సృష్టి చేస్తున్నాడు. కానీ అక్కడున్న సిస్టమ్ వేరు, ఇక్కడున్న సిస్టమ్ వేరు. మీ నెహ్రూ మంచివాడే కావచ్చు కానీ ఆయన కింద పనిచేసే మీ పార్టీలో ఉన్నోళ్ళు మంచివాళ్ళు అంటే నేను నమ్మ. నెహ్రూ ప్రభావం ఈ దేశ ప్రజలందరి మీద పడతా చూడు. గాంధీ వల్ల మన దేశం స్వాతంత్ర్యం పొందింది, నెహ్రూ వల్ల నవభారత నిర్మాణం జరుగుతుంది. నా మాట నిజమవుతుందో లేదో చూడు. నాకు నమ్మకం లేదు, అయినా చూద్దాం. నెహ్రూ మీద ఈ దేశ ప్రజలు పెట్టుకున్న ఆశలు ఎంతవరకు నిజమవుతాయో చూద్దాం. వాళ్ళిద్దరూ అలా వాదించుకుంటుంటే రాజు చాలా ఉత్తేజితుడై వాళ్ళ మాటల్ని విన్నాడు. ఈసారి సత్యం చిన్న ఆయన మాటల కంటే శేఖరమ్మ మాటలే అతన్ని ఆకర్షించాయి. ఆ మర్నాడు శేఖరం రాజు తిరుమల గిరికి ప్రయాణం అయ్యారు. నాయన వాళ్ళకి బండి కట్టించాడు. బయలుదేరేటప్పుడు రాధమ్మ తమ్ముని తన దగ్గరకు తమ్మని పిలిచి అతనితో ఏదో తగ్గు స్వరంతో చెప్పడం రాజు గమనించాడు. అమ్మ మామతో ఏం చెప్తున్నదో విందామని అతడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఈ ఒక్క సంవత్సరం అయితే నీ చదువు అయిపోతుంది, ఆ తర్వాత మెట్లన్నా ఏం చేసినా నిన్నెవరు ఏమనరు అంటోంది అమ్మ. ఇప్పుడు ఈ విషయం నువ్వు నాకెందుకు చెప్తున్నట్లు అంటున్నాడు శేఖరం మామ. ఆ మధ్య నువ్వు చాలాసార్లు రామాపురం పోయినామని తెలిసింది, అసలు మేమే పొరపాటు చేసినాం, నీ చదువు అయిపోయినాకనే నీకు పెళ్లి చేయవలసి ఉంటుమే అంది అమ్మ. ఇప్పుడు ఏమైంది, నీకు భార్య మీద మనసు పడ్డది, అది ఎక్కడుంటే అక్కడికి పోతున్నావు, రామాపురంలో ఉంటే రామాపురం, మద్దిపాడులు ఉంటే మద్దిపాడుకు పోకుండా చదువును నిర్లక్ష్యం చేస్తున్నావు. రేపు నువ్వు 10వ తరగతి కామ్యం కాకపోతే ఎంత అప్రతిష్ట, ఇంతకాలం మంచి పేరు తెచ్చుకున్నావు, ఆ పేరును అట్లనే కాపాడుకోవాలి. నేను 10వ తరగతి తప్పకుండా కామ్యం పోయితా, దాని గురించి నేను రంజు పెట్టుకోక అక్క, అయితే మంచిదే, కాకపోతే మాత్రం పెండ్లా మోసలో పడి చదువు పాడు చేసుకున్నాడన్న పేరు వస్తుంది, అట్లేం జరగదక్క. ఓ 2-3 నెలల దాకా దాని దగ్గరికి పోకుంటే మంచిగా చదువుకో. సరే, నీ మాట ప్రకారమే సరోజని దగ్గరికి పోను. సరేనా? సరే, అందరితోనూ పోయిస్తామని చెప్పి ఇద్దరు బండి ఎక్కారు. బండి కొంత దూరం వెళ్ళాక శేఖరం బండి తొలుతున్న జీతగానితో ఇక్కడికి రామాపురం ఎంత దూరం ఉంటుందిరా అన్నాడు. 2 ఆమడల దూరం ఉంటుంది పెట్టాలా అన్నాడు వాళ్ళ జీతగాడికి ఇష్టయ్య. రామాపురం నుంచి తిరుమలకి ఎంత దూరం ఉంటుంది? దగ్గరే, 2 కోసలు ఉంటుంది కావచ్చు. అయితే ఓ పని చేయి, మొదలు మనం రామాపురం పోదాం, ఈ రాత్రికి అక్కడ ఉండి రేపు చీకటితోటి బయలుదేరి తిరుమలగిరికి పోదాం. అట్లయితే నాకు ఈ రోజు కూడా బడిపోతుంది, ఇప్పటికే 2 రోజులు పోయినాయి, ఇవాళ రేపు కూడా బడికిపోకపోతే మా క్లాస్ టీచర్ కోపడతాడు అన్నాడు రాజు. ఏం కాదులేరా, మీ క్లాస్ టీచర్తోటి నేను మాట్లాడతలే, రేపు చీకటితోటి బయలుదేరి నీకు స్కూల్ అందిస్తా, అక్కడి నుంచి బండిని వాయిల్పాడుకు పంపించి నేను బస్సు ఎక్కి సూర్యాపేటకు పోతా, సరేనా? శేఖరమ్మ బండిని రామాపురం వైపు ఎందుకు మళ్ళించమంటున్నాడు రాజుకి అర్థమైంది. అమ్మ ఇంతకు ముందే శేఖరమ్మను ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పిందో శేఖరమ్మ అక్కడికే వెళ్తుండటం రాజును ఆశ్చర్యపరిచింది. ఏదో కథలో రాజకుమారుల్ని దక్షిణ దిక్కుకు వెళ్ళొద్దంటే అతడు దక్షిణ దిక్కుకే వెళ్ళడం గుర్తొచ్చింది. అరే కిష్టయ్య, మా బావగారితోటి కానీ మా అక్కతోటి కానీ మనం రామాపురం పోయినట్టు చెప్పొద్దు. తిరుమలగిరికి పోయేటప్పటికీ సాయంత్రం అయిపోయింది, రాత్రి అక్కడనే పండుకుని తెల్లారంగానే బండి కట్టుకుని వస్తావు అని చెప్పాలి. సంజయిందా అన్నాడు శేఖరమ్మ. అట్లనే చెప్తాయా అన్నాడు కిష్టయ్య. బండిలో వెళ్తున్నంతసేపు శేఖరం రాజును అతని చదువుకు సంబంధించిన చాలా ప్రశ్నలు అడిగాడు. చరిత్ర, భూగోళం, ఇంగ్లీషు, సైన్సు, లెక్కలు, తెలుగు అన్ని సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నలు అడిగాడు. ఆయన అడిగిన చాలా ప్రశ్నలకు రాజు సరిగానే సమాధానాలు చెప్పాడు. 7వ తరగతిలో కామన్ ఎగ్జామినేషన్ ఉంటుంది, అది స్కూల్లో పెట్టే పరీక్షలు పాస్ అయినంత సులభంగా ఉండదు, బాగా చదవాలి. 7వ తరగతి అయిపోయాక 8వ ఆప్షనల్ అని ఓ సబ్జెక్ట్ నీకు ఇష్టమైన తీసుకోమంటారు, అప్పుడు నువ్వు ఆప్షనల్గా లెక్కలు తీసుకోవాలి, ఈజీగా ఉంటుందని హిస్టరీ అంటే ఇంగ్లాండ్ హిస్టరీ తీసుకోవద్దు అన్నాడు శేఖరం. రాజు శేఖరం మామ చెప్పిన విషయాన్ని గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. తనకు లెక్కలంటే ఎక్కువ ఇంట్రెస్ట్ లేదు, హిస్టరీ అంటేనే ప్రాణం. హిస్టరీ పుస్తకాన్ని చకచక చదివేస్తాడు, 6వ తరగతి హిస్టరీ పుస్తకమే కాదు. 7వ తరగతి చదువుతున్న ఓ అబ్బాయిని అడిగి 7వ తరగతి హిస్టరీ పుస్తకం తీసుకుని ఆ పుస్తకం కూడా మొత్తం చదివేశాడు. క్లాసులో హిస్టరీలో తనకే ఎప్పుడు ఫస్ట్ మార్క్ వస్తుంది. హిస్టరీ తీసుకుంటే ఏమవుతుంది మామ అన్నాడు ధైర్యం చేసి. వద్దు, హిస్టరీ తీసుకుంటే రేపు నీకు మంచి నౌకరీ రాదు, లెక్కలు తీసుకుంటే నీ భవిష్యత్ బాగుంటుంది. నీకు లెక్కలు బాగానే వస్తాయి కదా, నువ్వేం తీసుకున్నావు మామా? నేను హిస్టరీని తీసుకున్నా, నాకు లెక్కలంత బాగా రావు. కానీ నీకు లెక్కలు బాగానే వస్తాయి కదా? బాగానే వస్తాయి కానీ హిస్టరీ వచ్చినంత బాగా రావు. హిస్టరీ ఏమున్నది రా, ఎవరికైనా వస్తుంది. అశోకుడు రోడ్లు వేయించును, చెట్లు నటించును, ఇదే కదా హిస్టరీ అంటే. అదే కాదు, హిస్టరీలో ఇంకా చాలా ఉంటాయి మామా, ఎన్నున్నా దండగే. లెక్కలు తీసుకుంటే పదవ తరగతి తర్వాత నువ్వు ఇంకా పైకి చదివితే ఇంజనీర్ అవుతావు. మా నాయన నన్ను పదవ తరగతి దాకానే చదివిస్తారట. పదవ తరగతి చదవంగానే ఏదైనా నౌకరీ దొరుకుతుందట, నేను నౌకరీ చేయాలన్నట. ఇప్పుడు గట్లనే అంటాడు లే, అప్పటి వరకు ఎట్లుంటుందో చూద్దాం. పరిస్థితులు అనుకూలిస్తే నేను పదవ తరగతి తర్వాత కూడా చదివిస్తాడు, నేను మీ నాయనకు చెప్తలే. రాజు పదవ తరగతి తర్వాత తను చదవబోయే చదువును గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. ఎఫ్ఏ, బిఏ, బ్యారిస్టర్. బ్యారిస్టర్ చాలా గొప్పవాళ్ళు మాత్రమే చదువుతారట. నెహ్రూ బ్యారిస్టర్ చదివిండట. తను అంత గొప్ప చదువు చదవగలడా? వాళ్ళు మధ్యాహ్నం వరకు ప్రయాణం చేశాక రామాపురం వచ్చింది. రామాపురంలో వాళ్ళ అత్తారింటికి ఎలా వెళ్లాలో శేఖరమ్మ కృష్ణయ్యకు చెప్పాడు. శేఖరమ్మ అత్తారింటి ముందు బండాగింది. ఆ ఇంటిని రాజు ఇదివరకు శేఖరమ్మ పెళ్ళప్పుడు చూశాడు. వాళ్ళ ఇల్లు మరీ పెద్దది కాదు, మరీ చిన్నది కాదు. లోపలికి వెళ్ళగానే శేఖరమ్మగారి బామరిద్ది కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు తెచ్చిచ్చాడు. కాళ్ళు కడుక్కుని లోపల హాల్లో వేసుకున్న మంచాల మీద కూర్చున్నాడు. శేఖరమ్మగారి మామ, అత్త, వదిన, మరదలు అందరూ వచ్చి ఎవరొచ్చారని హాల్లో తొంగి తొంగి చూశారు. వీడు మా వాయిల్పాడ కొడుకు, తిరుమలగిరిలో ఆరోగ్యం చదువుతున్నాడు అని తనను శేఖరమ్మ వాళ్ళకి పరిచయం చేశాడు. చాలాసేపు అయ్యాక భోజనాలకు వెళుతున్నప్పుడు సరోజన అత్త కనిపించి రాజును తన దగ్గరకు రమ్మని పిలిచింది. రాజు ఆమెను చూడగానే అబ్బా, ఈమె ఎంత అందంగా ఉందో అనుకున్నాడు. పెళ్లిలో ఆమెను సరిగ్గా చూడలేదు, కానీ ఇప్పుడు చూస్తే అప్పుడు పెళ్లిలో అందరూ కేవలం పిల్ల బాగుందనే శాంతమ్మ ఈ సంబంధాన్ని ఒప్పుకుందని, లేకపోతే వాళ్ళెక్కడా వీళ్ళెక్కడా అని ఎందుకు అనుకున్నారో ఇప్పుడు అతనికి అర్థమైంది. ఏం రాజు, బాగున్నావా, బాగా చదువుకుంటున్నావా అంది ఆమె రాజు ఆమె దగ్గరికి వెళ్ళగానే. అవునన్నట్టుగా తలుపుపేట రాజు. అమ్మ బాగుందా అంది. బాగానే ఉంది. మీ చెల్లి, మీ తమ్ముడు బాగున్నారా? బాగానే ఉన్నారు. తర్వాత మాట్లాడుకుందా, నువ్వు పోయి అనంతిని పో అంది ఆమె. రాజు వంటింట్లోకి వెళ్ళి శేఖరమ్మ పక్కన కూర్చుని అనంత తిన్నాడు. భోజనం చేసి హాల్లో పడుకున్నారు. రాజు శేఖరమ్మ పక్కనే పడుకున్నాడు. శేఖరమ్మ వాళ్ళ బావమరిది చాలాసేపు కబుర్లు చెప్పుకున్నారు. రాజుకు అంతా కొత్తగా ఉంది, త్వరగా తిరుమలగిరి వెళ్ళిపోతే బాగుండును అనుకున్నాడు. రాత్రి భోజనాలు అయ్యాక రాజు వచ్చి శేఖరం పడుకుని మంచం మీద పడుకున్నాడు. త్వరలోనే రాజుకు నిద్ర పట్టేసింది. అర్ధరాత్రి దాటాక రాజుకు మెలకు వచ్చింది. పక్కన చూస్తే శేఖరమ్మ లేడు. శేఖరమ్మ ఎక్కడికి వెళ్ళాడో రాజుకు అర్థమైంది. ఆయన చిన్నత్త దగ్గరకు వెళ్ళుంటాడు. గుమ్మలు చట్టుకో లేక లోపల ఏదైనా అరలోకో వాళ్ళు వెళ్ళుంటారు. వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారో కూడా రాజు ఊహించకుండా ఉండలేకపోయాడు. శేఖరమ్మ బండిని ఆ ఊరు వైపు మళ్లించిందే ఇందుకొరకు. భార్య అంటే భర్తకు ఇంత ఆకర్షణ ఉంటుందా? ఆ పని చేయాలన్న తపన ఇంతగా ఉంటుందా? తను అలా ఆలోచిస్తున్నందుకు తనను తాను తిట్టుకున్నాడు. తన పెద్దవాళ్ళను, ముఖ్యంగా తన్నింటే ప్రేమను శ్రద్ధను చూపించే శేఖరమామను గురించి అలా ఆలోచించడం తప్పేమో అనుకున్నాడు. కాసేపు అయ్యాక శేఖరమామ వస్తాడేమో ఎదురు చూశాడు. కానీ శేఖరమామ రాలేదు. చాలాసేపటి తర్వాత రాజుకు నిద్ర పట్టేసింది. తెలతెలబారుతుండగా శేఖరం వచ్చి రాజును లేపాడు. త్వరగా ముఖం కడుక్కుని రాజు బండెక్కాడు. శేఖరమామ చెప్పినట్టే వాళ్ళు స్కూల్ టైం వరకే తిరుమలగిరి చేరారు. రాజును తిరుమలగిరిలో దించేసి కృష్ణయ్య బండిని బాలిపాడుకు మళ్లించాడు. శేఖర్ బస్సు ఎక్కి సూర్యాపేటకు వెళ్ళిపోయాడు. తిరుమలగిరిలో అందరూ ఎన్నికల గురించే మాట్లాడుకోసాగారు. ఓ రోజు ఆ ఊర్లో ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు స్కూల్లోనే జరిగాయి. ఊర్లో చాలామంది వెళ్ళి ఓట్లు వేశారు. ఓటు వేసి వచ్చిన వాళ్ళు చాలామంది, లోపల 5 డబ్బాలున్నాయి, డబ్బాల మీద గుర్తులున్నాయి, చీకట్లో గుర్తులు సరిగ్గా కనబడలేదు, దేంట్లోనో దాంట్లో జీతులను ఓటును పడేసి వచ్చిన అని ఒకరంటే, డబ్బల మీద గుర్తులు నాకైతే మంచిగా కనబడ్డాయి, నేనైతే చేయి గుర్తున్న డబ్బలు నా ఒట్టేసి వచ్చిన అని ఇంకొకరు. ఓట్లు పడ్డ కొన్ని రోజుల తర్వాత రేడియోలో ఎవరు గెలిచారో, ఎవరు ఓడిపోయారో చెప్తుంటే రాజు తన స్నేహితుడు తిరుమలరావు ఇంటికి వెళ్ళి రేడియోలో విన్నాడు. రాజుకు రేడియో చూడటం కానీ వినటం కానీ ఇదే మొదటిసారి. అదో పెద్ద పెట్టిలా ఉంది. దాని లోపల ఎవరో కూర్చుని మాట్లాడుతున్నట్లు అనిపించింది. కాసేపటి దాకా రేడియో నుంచి వస్తున్న మాట అసలు అర్థం కాలేదు. కాసేపు విన్న తర్వాత రేడియో నుంచి వినిపిస్తున్న ఒక్కొక్క మాట అర్థం కాసాగింది. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో దేశమంత కాంగ్రెస్ పార్టీ గెలిచిందట. హైదరాబాద్ స్టేట్లో కూడా కాంగ్రెసే గెలిచిందట. కానీ తెలంగాణ ప్రాంతంలో మాత్రం పీడీఎఫ్ అభ్యర్థులే గెలిచారట. వాళ్ళు 60 స్థానాలకు పోటీ చేస్తే 45 స్థానాల్లో గెలిచిండట. పీడీఎఫ్ అంటే కమ్యూనిస్ట్ పార్టీ అని రాజుకు తెలుసు. ఎప్పుడు విలుజిక్తే అప్పుడు రాజు తిరుమలరావుతో వాళ్ళ ఇంటికి వెళ్ళి రేడియో ముందు కూర్చోవటం అలవాటు చేసుకున్నాడు. రేడియో ద్వారా చాలా విషయాలు తెలిసాయి. బోరుకుల రామకృష్ణారావు హైదరాబాద్ స్టేట్కు ముఖ్యమంత్రి అయ్యాడని, భారతదేశానికి ఏమో పండిత్ జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి అయ్యాడని రాజు రేడియోలో చెప్తుంటే విన్నాడు. అయితే ఒక విషయం రాజును అమితంగా ఆశ్చర్యపరిచింది. రెండు రోజులు సెలవులు వస్తే రాజు వాయిల్పాడు వెళ్ళినప్పుడు సత్యం చిన్నాయన రాజుతో, మొన్న జరిగిన ఎన్నికల్లో జవహర్లాల్ నెహ్రూ కంటే రావి నారాయణ రెడ్డికే ఎక్కువ ఓట్లు వచ్చినాయి, అసలు మొత్తం దేశంలోని రావి నారాయణ రెడ్డికి వచ్చిన ఓట్లు ఎవరికి రాలేదు అని చెప్పాడు. రాజు ఈ వార్త నమ్మలేకపోయాడు. తిరుమలగిరికి వచ్చాక వాళ్ళకి హిస్టరీ చెప్పి సార్ను, నెహ్రూ కంటే రావి నారాయణ రెడ్డికే ఎక్కువ ఓట్లు వచ్చినాయని చెప్పుకుంటున్నారు, నిజమైన సార్ అని అడిగాడు. ఆయన 100కి 100 రూపాయలు నిజం అని చెప్పడంతో సత్యం చిన్నాయన నిజమే చెప్పాడనుకున్నాడు. రావి నారాయణ రెడ్డి నిజంగా చాలా గొప్పవాడు అనిపించింది. తెలంగాణలో రజాకారులు ప్రజలను ఊచుకోతకు వస్తుంటే వాళ్ళని ఆదుకున్నది సంగపోళ్లే. తెలంగాణ ప్రజలు సంగపోళ్లు చేసిన మేలును మరచిపోలేదు. అందుకే దేశమంతా ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించినా తెలంగాణ ప్రజలు మాత్రం సంగపోళ్లను గెలిపించారు. ఆ విధంగా వాళ్ళు సంఘం పట్ల తమ కృతజ్ఞతను తెలియజేశారు అన్నాడు హిస్టరీ సార్ గోవిందరావు. హిస్టరీ సార్ది ఖమ్మం అట. ఆయన మాట్లాడే భాష తెలంగాణ వాళ్ళు మాట్లాడే భాషలో ఉండేది కాదు. గోవిందరావు హిస్టరీ చాలా బాగా చెప్తాడు. హిస్టరీ చెప్తూనే అప్పుడప్పుడు ఇప్పుడు దేశంలో ఏం జరుగుతున్నదో కూడా చెప్తుండేవాడు. ఒకరోజు ఆయన పాఠం చెప్తూనే, నిన్న ఏం జరిగిందో మీకు తెలుసా అన్నాడు. విద్యార్థులందరూ తెలియదు సార్ అన్నారు. నిన్న మద్రాసులో పొట్టి శ్రీరాములు 58 రోజులు నిరాహార దీక్ష చేసి చనిపోయాడు. నిరాహార దీక్ష ఎందుకు చేశాడో తెలుసా? తెలుగు వాళ్ళకు ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆయన నిరాహార దీక్ష ప్రారంభించాడు. తెలుగు మాట్లాడే మన తెలుగు వాళ్ళకి ఒక ప్రత్యేక రాష్ట్రం అంటూ లేదు. తెలుగు వాళ్ళలో కొందరు మద్రాసు రాష్ట్రంలోనూ, కొందరు మన హైదరాబాద్ రాష్ట్రంలోనూ ఉండిపోయారు. మద్రాసు రాష్ట్రంలోనేమో తమిళులు తెలుగు వాళ్ళ మీద పెత్తనం చేస్తున్నారు. హైదరాబాద్ రాష్ట్రంలోనేమో మొన్నటిదాకా మన మీద ముస్లింలు పెత్తనం చేశారు. ఇప్పుడు మరాఠీ వాళ్ళు పెత్తనం చేస్తున్నారు. మనకంటూ ఒక ప్రత్యేక ప్రతిపత్తి లేదు. మనకంటూ ఒక రాజధాని నగరం లేదు. నిజానికి మద్రాసు నగరాన్ని అభివృద్ధి చేసింది మన తెలుగు వాళ్లే. మద్రాసు నగరంలోని జనాభాలో సగానికి పైగా మన తెలుగు వాళ్లే ఉన్నారు. అయినా ఏం లాభం? మద్రాసు సిటీని మన సిటీ అంటే తమిళులు ఊరుకుంటారా? అలాగే హైదరాబాద్ సిటీలో తెలుగు మాట్లాడేవాడు ఎవడన్నా కనపడతాడా? ఎవరిని చూసినా ఉర్దూ మాట్లాడేవాడే, లేకపోతే మరాఠీ మాట్లాడేవాడే. తెలుగు మాట్లాడటం నా మోషి అనుకుంటారు. ఇట్లాంటి పరిస్థితి మారాలంటే తెలుగు వాళ్ళకు ఒక రాష్ట్రం ఏర్పడాలి. తెలుగు వాళ్ళంతా ఒక తాటి కిందకు రావాలి. అలా తెలుగు వాళ్ళందరూ ఐక్యమైనప్పుడే మన తెలుగు భాష, తెలుగు సాహిత్యం, మన తెలుగు సంస్కృతి అభివృద్ధి చెందుతాయి. చరిత్రలో కూడా మీరు చూడండి, తెలుగు వాళ్ళందరూ ఒక తాటి కింద కలిసి ఉన్నప్పుడే తెలుగు నేల అభివృద్ధి చెందింది. తెలుగు వాళ్ళంతా ఐక్యంగా ఉండటం ఒక కాకతీయుల కాలంలోనే జరిగింది. ఆ కాలంలో మనం సర్వతోముఖమైన అభివృద్ధిని సాధించాం. ఆ తర్వాత తెలుగు వాళ్ళంతా చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోవడంతో మన అభివృద్ధి కుంటుపడిపోయింది. మన తెలంగాణ ప్రాంతం ముస్లింల పాలనలోకి వెళ్ళిపోయింది. దాదాపు 400 సంవత్సరాలు ముస్లింలే మనల్ని పరిపాలించారు. ఇన్నాళ్లకు మళ్ళీ తెలుగు వాళ్ళంతా ఏకం కావాలన్న దృఢ సంకల్పం తెలుగు వాళ్ళకు కలిగింది. ఆ లక్ష్య సాధన కోసమే పొట్టి శ్రీరాములు 58 రోజులు అమరణ నిరాదాక్ష చేసి నిన్ననే తను సాధించాడు. దాని ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి. భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఏనాటి నుంచో చెబుతున్నది. కానీ స్వాతంత్ర్యం రాగానే నెహ్రూ గారు భాషా ప్రయుక్త రాష్ట్రాల విషయాన్ని పక్కన పెట్టాడు. కానీ పొట్టి శ్రీరాములు చేసిన మహాత్యాగంతో నెహ్రూ గారికి ఎంతో కాలం భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటును వాయిదా వేయలేడు. పొట్టి శ్రీరాములు చనిపోయడం తెలియగానే సర్కారు జిల్లాల్లో ప్రజలు అగ్రహోదగ్గురులయ్యారు. రైల్వే స్టేషన్లను, పోస్టాఫీసులను తగలబెడుతున్నారు. ఎన్నడూ ఎవరూ కనీ విని ఎరగనంత హింస ప్రజలింది. బెజవాడ మొత్తం తగలబడిపోతుంది. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేస్తామని నెహ్రూ గారు పార్లమెంట్లో వెంటనే ప్రకటన చేయకపోతే ప్రజలు శాంతించేలా లేరు అన్నాడు హిస్టరీ టీచర్ గోవిందరావు.